विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम् तत्रस्थं चैव तत्सर्वं विपर्यस्तं परस्परं ఈ పర్వతనల పైకి ఎత్తగానే అక్కడ ఉన్నవన్నీ అస్తవ్యస్తం అయిపోయాయి. విపర్యహ అన్నాడంతే. అంటే శివుడు పార్వతి ఇలా నృత్యం చేస్తున్నారు, శివుడు ఇటుపడిపోయాడు, పార్వతి ఇటుపడిపోయింది, పైన ఉన్న వస్తువులన్నీ చల్లా చెదరైపోయాయి. వెంటనే శివుడు ఏమి ఎరగనట్టు, పార్వతి ఏమిటి ఇలా అయింది నృత్యం అన్నాడు. అప్పుడు పార్వతి ప్రహస్య తం ప్రత్యువాచ ఒక నవ్వు నవ్విలా అంది. ఎవడికైనా మంత్రోపదేశం తొందరపడి చెయ్యకూడదు, ఎవడిని పడితే అడ్డమైన వాడిని శిష్యుడిగా చేర్చుకోకూడదు, ఇప్పుడు నువ్వు ఫలితం అనుభవిస్తున్నావుంది. ఏమిటి పార్వతి నిజం చెప్పు తెప్పుతున్నావంటే, నేను చెబుతున్న శ్లోకం 70వ శ్లోకం ఇక్కడే ఉంటుంది, ఒక్కసారి చదువుకోండి పుస్తకం నా ప్రవచనం అయ్యాక. సచ్చిష్యస్య ఫలం జాతం సమ్యగ్ జాతంతు శిష్యత శాంతాత్మనే సువీరాయ దత్తం యదతులం బలం. మంచి శిష్యుణ్ణి పొందావు, గొప్ప శిష్యుణ్ణి, ఒక గొప్ప మంచి శిష్యుణ్ణి పొందినందుకు తగిన ఫలితం దక్కింది. శిష్యుడు బాగా నీకు శాస్తి చేశాడు, ఎందుకంటే నీకు శాంతం శాంత స్వభావంతో కనిపించిన ప్రతివాణ్ణి కొడుకులాంటివాడివి కొడుకులాంటివాడిని చేరదీసి వాడికి మంత్రోపదేశం చేసి అడ్డమైన వాడిని నెత్తికెక్కించుకుని మూల కూర్చున్న వాడికి కీర్తి వచ్చేలా చేసి ఛానళ్ళకి పరిచయం చేసి వీడిని ఇంత స్థాయికి తీసుకొచ్చినందుకు వీడు బాగా పెట్టాడు మొద్దులంది ఆవిడ. ఒక శిష్యుణ్ణి తయారు చేసి గొప్పవాణ్ణి చేద్దాం అనుకున్నావు, వాడు ఎవడో చూసుకోలేదు, అనర్హుణ్ణి అందలం ఎక్కించావు, కోతి లాంటి వాడిని నీచుండి పుచ్చుకొచ్చావు. ఆవిడ సుస్పష్టంగా చెప్పేసింది. ఈ శ్లోకం గురువులందరికీ గుణపాఠం, గుర్తుపెట్టుకోండి. పని కనిపించిన వాడిని అలా పైకి తీసుకురావాలని గురువులు ప్రయత్నించే ముందు బాగా ఆలోచించుకోవాలి, ఈ శిష్యుడు భవిష్యత్తులో ఏమవుతాడు, రావణుడి లాంటి వాడు అవుతాడా, రాముడి లాంటి శిష్యుడా. విశ్వామిత్రుడి దగ్గర నిజానికి రాముడు శిష్యరికం చేశాడన్న పేరే కానీ విశ్వామిత్రుడికి ఎంత కీర్తి తెచ్చిపెట్టాడు, సాందీపనికి కృష్ణుడు ఎంత కీర్తి తెచ్చిపెట్టాడు. శిష్యుడంటే అలా ఉండాలి, రాముడిలాగా కృష్ణుడిలా ఉండాలి, రావణుడిలా ఉండకూడదు. రావణాసురుడు లాంటి వాడిని శిష్యుడిని చేసుకుని వాడికి మంత్రం నువ్వే ఇచ్చి వాడికి వరాలు ఇచ్చి వాడికి కొండంత బలం ఇచ్చి వాడు చచ్చిపోతుంటే ఆ రక్తం పోయేలాగా వైద్యం చేసినందుకు వాడు నీకు బాగా శాస్తి చేశాడు. ఇది నీ శిష్యుడి ప్రభావం. కొండలు పైకెత్తాడు, అర్థమైందా అని తెప్పిందండి. నాకు ఈ శ్లోకం చదివినప్పుడల్లా ఆహా అమ్మ మా అందరికీ ఎంత పాఠం చెబుతున్నావమ్మా, ఒక శిష్యుణ్ణి చేర్చుకునే ముందు ఎంత జాగ్రత్తగా ఆలోచించాలో చెబుతున్నావా అనిపించింది అన్నమాట. ఈ శ్లోకం చదువుకుంటే శిష్యుడు చేసిన పాపాలు పోతాయి, గురువు చేసిన పాపాలు పోతాయని చెప్పారు. దీని గురించి పద్మపురాణంలో శివపురాణ మహిమ ఉంటుంది. అందులో చెప్పారు, పొరపాటున శిష్యులు ఎవరైనా గురుద్రోహం చేస్తే మళ్ళీ ఆ గురుద్రోహం నుంచి బయటపడి గురువుగారి పాదాలు పట్టుకోవడానికి, ఒకవేళ నాలాంటి గురువులు ఇలాంటి పనికి వాళ్ళని శిష్యుడిని పైకి తీసుకొస్తే మా దోషం పోవడానికి ఈ శ్లోకం చదవాలి. కాబట్టి ఈ శ్లోకం నేను అనిపిస్తాను, మీరు అనండి. ఇది మంత్ర శ్లోకం. సత్ అనండి. సత్ శిష్యస్య సచ్చిష్యస్య ఫలం జాతం సమ్యగ్జాతంతు శిష్యతః శాంతాత్మనే సువీరాయ దత్తం యత్ అతులం బలం. శాంతస్వభావం కలిగిన వాడివి నువ్వు. నువ్వెంత గొప్పవాడివైనా శిష్యుల విషయంలో వాడు మంచివాడు కాకపోతే శాంతంగా ఉండకూడదు. మూర్ఖ శిష్యుడి దగ్గర మూర్ఖుళ్ళ ఉండాలి, మంచివాడి దగ్గర మంచివాళ్ళ ఉండాలి. గొప్ప వీరుడికి ఈ శిష్యుడికి బలం ఇచ్చినందుకు సాటిలేని, యద్ అతులం బలం అన్న, సాటిలేని బలం ఇచ్చినందుకు తగిన శాస్తి చేశాడు అంది పార్వతి. ఇలా దెప్పగానే నేను శాంతంగా ఉన్నందుకు, శిష్యుడు ఎన్ని తప్పులు చేసినా వాటిని క్షమించినందుకు ఈ దుర్మార్గుడు నాకు గొప్ప శాస్తి చేసి నా కొంపనే పీకబోయాడు, నాకే చెడ్డ పేరు తేవాలనుకున్నాడు. కొంప పీకడం అంటే ఏమిటి? గురువుకి చెడ్డ పేరు తేవటం, గురువు మీద అభాండాలు వేయడం, గురువుగారి మీదే కత్తి కట్టడం. ఇలాంటి ఈ దుర్మార్గుడికి తగిన శాస్తి చెయ్యాలనుకున్నాడు. శివుడికి అప్పటిదాకా అయితే కోపం రాదు, అమ్మవారు తెప్పిందిగా ఇప్పుడు. గిరిజాయాశ్చ సాకూతం వచశ్రుత్వ మహేశ్వరః కృతఘ్నం రావణం మత్వా శశాప బలదర్పితం. అమ్మవారి మాటలు వినగానే, వెటకారంగా పలికిన పలుకులు వినగానే మహేశ్వరుడు అగ్రహోదగ్గురుడైపోయి నా వరాలు పొంది కండ కావరంతో నా కొండనే పెకలించబోతున్న బండ రావణ, ఇదే నీకు నా శాపం మూర్ఖుడా అని, రే రే రావణ దుర్భక్త మా గర్వం సహ దుర్భతే శీఘ్రంచ తవ హస్తానాం దర్పఘ్నశ్చ భవేదిహ. నా కొండని నీ చేతులతో నీ తలకాయలతో ఎత్తావు, భవిష్యత్తులో మహానుభావుడు ఒకడు నీ లంకానగరానికి వచ్చి నీ చేతులన్నీ నరికేస్తాడు, నీ తలకాయలు నరికేస్తాడు, నాశనమైపోదువుగాక నువ్వు చి పో అని చెప్పించేశాడు. నీ బలం మొత్తం, నీ సర్వం బలం గర్వం కర్వం అయిపోవుగాక అని చెప్పించి దాంతో ఆగల ఈ ఎడమకాలి బొటన వేలుతోటి ఈ కొండను వీడు ఎత్తేసున్నాడు. అప్పటికి ఇలా పైకి ఎత్తేసాం అంటూ ఆనందంతో, ఆ సమయంలో ఎడమకాలి బొటన వేలుతో కొండను ఒక్కసారి ఇలా నొక్కాడు కొద్దిగా. నిజంగా శివుడు అనుగ్రహించాడు కాబట్టి ఎత్తాడు, కానీ పెచ్చ పేరుగా ఆయన బలం చూపిస్తే వీడంత వీడి బతికెంత. ఆయన బొటన వేలుతో ఒక్కసారి ఆ కొండను నొక్కడంతో ఆ కొండ పూర్తిగా నేల మీదకి వెళ్ళి యథాప్రకారంగా అయిపోయింది. దాంతో వీడి చేతులు ఆ కొండ కింద పడిపోయాయి, తలకాయలు బయటికి, చేతులు దాని కింద ఉండిపోయాయి, చేతులు పచ్చడి పచ్చడైపోయాయి. తామర కాడలు ఉంటాయి చూసారా, తామర కాడల్ని చెరువులోంచి కోసి ఒడ్డు మీద పారేస్తే కమిలిపోయి ఇలా అయిపోతాయి, కుళ్ళిపోయి అలా అయిపోయి చేతులు పచ్చడైపోయి విరిగిపోయాయట టప్ టప్ అనే శబ్దంతో. అప్పుడు వాడు అరిచాడు, భయంకరమైన అరుపరిచాడు. అదిగో ఆ రావణ్ చేయటం వల్ల అప్పటి నుంచి రావణుడు అన్నారు. అంతపూర్వం రావణుడు అనే పేరు లేదు వాడికి, దశకంఠుడని పౌలస్త్యుడని ఇలా ఉండేది. ఈ దెబ్బతో అరుపులకి తట్టుకోలేక లోకమంతా పెద్ద అరుపరిచాడు, రావంచకార రావమును చేశాడు కాబట్టి రావణ అన్నారు. అప్పుడు వాడు ఏడ్చాడు, అయ్యా ఇక్కడ ఒక మహాకవి రాశాడండి ఒక పద్యం, నేను చెప్పానుగా నాకు చాలా ఇష్టమైన కవుల్లో కంకంటి పాపరాదు, 1705 రాశాడు ఆయన. 1705 అంటే ఇప్పటికి ఎంతకాలం అయిందో ఆలోచించండి, దాదాపు 310 అనుకోండి. ఆ పుణ్యాత్ముడు శ్రీవత్స సగోత్రుడు పరమజ్ఞాని, ఉత్తర రామాయణం రాశాడు. అంటే రాముడు రావణాసురుడిని చంపి లంకానగరం నుంచి తిరిగి వచ్చి పట్టాభిషేకం చేయించుకున్నప్పటి నుంచి లవకుశులు పుట్టి రామావతారం పరిసమాప్తి అయ్యేదాకా. అందులో రావణాసురుడి చరిత్ర ఎక్కువ వస్తుంది కదా. ఉత్తర రామాయణంలో అగస్త్యుడు రాముడు సింహాసనం మీద కూర్చునుండగా వచ్చి రావణాసురుడు చేసిన దుండగాలన్నీ చెబుతాడనమాట. అసలు ఎటువంటి కవిత్వం ఉండి అయింది బాబు, ఆ కవిత్వాన్ని వర్ణించలేం. అసలు ఉత్తర రామాయణం పూర్తిగా వినాలి, అది ఒక్క చోట వింటే చాలా గొప్ప. ఆ స్థలమే వాల్మీకి మహర్షి ఆశ్రమం. ఇప్పుడు బిటూర్ అంటున్నాం, కాన్పూర్ దగ్గర ఉంటుంది వాల్మీకి మహర్షి ఆశ్రమం. అక్కడ కనుక ఈ ఉత్తర రామాయణాన్ని వింటే అటువంటి వాడికి లవకుశుల యొక్క బలం ఎటువంటిదో అటువంటి బలం, అంటే అంత ఉన్నత స్థాయి లభిస్తుందని ఆ ఉత్తర రామాయణంలో ఫలితంలో చెప్పారు. అంత గొప్పది. ఇంకో రహస్యం కూడా చెప్పాలి. తులసీదాసు గారు రామచరితమానస రాశాడు, అందులో ఉత్తరకాండని చాలా బాగా రాశాడు. అందులో గరుత్మంతుడు కాకభూసుండి అనేవాడికి రామాయణం చెబుతాడు. ఆ రామాయణ రహస్యాలన్నీ ఎక్కువ భాగం అక్కడే ఆ వాల్మీకి మహర్షి ఆశ్రమంలో దొరికాయి. రామాయణం ఉత్తరకాండ అంతా విన్నాక కాకభూసుండికి గరుత్మంతుడు ఒక వరం ఇస్తాడు. ఈ వాల్మీకి ఆశ్రమానికి వచ్చి ఉత్తరకాండంతా ఎవరైనా భక్తి శ్రద్ధలతో వింటే అటువంటి వారిని నా భుజం మీద మోసుకుని వైకుంఠానికి తీసుకెడతానన్నాడు. ఆలోచించండి, ఇది ఎంత గొప్ప. గరుడ వాహనం మీద ఇంతవరకు ఎవరైనా ఎక్కారా? మీరు ఒకసారి ఆలోచించండి. ఒకే ఒక్క వ్యక్తి ఎక్కాడు, తుకారాం, భక్త తుకారాం. ఆయన కలియుగంలో పుట్టినవాడు, మహారాష్ట్రలో వాడు, పండరీపురంలో పాండురంగుణ్ణి పూజించినవాడు. అందరూ చూస్తూ ఉండగా పాండురంగుడు ఆయనకి ఈ గరుడ వాహనం పంపి గరుత్మంతుడి మీద ఎక్కి నా లోకానికి రమ్మన్నాడు. అంతేకాని నిజంగా మహాభక్తులు ఎంతోమంది ఉన్నా ఎవ్వరూ గరుడ వాహనం ఎక్కలేకపోయారు. కానీ గరుత్మంతుడు రాముడి మీద భక్తి వల్ల ఏమన్నాడో తెలుసా? వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉత్తరకాండని భక్తితో విన్నవారికి, భక్తితో వినాలి, మళ్ళీ నిద్రపోతూ వినకూడదు, అటు ఇటు తిరుగుతూ వినకూడదు. నేను చెప్పింది ఏది హాస్యానికో వెకిలిగా సంభాషించడానికో చెప్పను. నేనేం చెప్పినా ప్రమాణం లేకుండా చెప్పనని చాలాసార్లు చెప్పాను మీకు. ఇది చాలా గొప్ప విషయం, అందుకని చెబుతున్నాను, శ్రద్ధగా వినవలసిన విషయం. అక్కడ కనుక మనం భక్తితో వింటే యమదర్శనం ఉండకుండా ఈ శరీరంతో మనం వెళ్ళిపోతాం, లేదా శరీరం విడిచిపెట్టిన వెంటనే విష్ణుమూర్తి శరీరం వంటి శరీరం మన దగ్గరికి పంపిస్తాడు. నాలుగు చేతులు కలిగి నీలమేఘఛాయ శరీరుడైన విష్ణువు ఎలా ఉంటాడో అలాంటి శరీరంలోకి మనం దూరతాం. ఆ శరీరాన్ని గరుత్మంతుడు తన భుజం మీద ఎక్కించుకుని వైకుంఠానికి తీసుకెడతాడు. దీనికి ఏమీ సందేహం లేదు, నాత్ర సందేహ. ఆ గరుడ వాహనం మీద వెళ్ళే యోగం మీకు నాకు అందరికీ కలిగేలా మాత్రం మీరందరూ ఇవాళ శివాభిషేకంలో తలుచుకోండి. అంటే గరుత్మంతుడి మీద ఎక్కడమనే గర్వం కాదు మనం, ఆయన మాటిచ్చాడు ఉత్తరకాండని, ఉత్తర రామాయణాన్ని అక్కడ వింటే నేను మోసుకెడతానన్నాడు. ఆయన ఇచ్చిన మాటను మనం నిలబెట్టుకోవాలంటే, ఆ వరం పొందాలంటే మనం అక్కడికి వెళ్ళి గంగానది తీరం, అది ఎంత బాగుంటుందంటే అక్కడ గంగ చాలా అగాధంగా ఉంటుంది, నీళ్లు ఎప్పుడు ఉంటాయి అక్కడ, ఆశ్చర్యం మరి, అద్భుతం ఆ స్థలం. ఆ వాల్మీకి మహర్షి ఆశ్రమానికి ఏంటో భగవంతుడి సంకల్పం ఇలా ఉందేమో, మరి అక్కడికి వెళ్ళగలిగితే మాత్రం చాలా అదృష్టం. చూద్దాం, నేను ముహూర్తం పెట్టానంటే అమ్మవారు అనుగ్రహిస్తుందన్న నమ్మకం. వెళ్ళి ఉత్తర రామాయణం విని గరుత్మంతుడిని కళ్ళారా చూచి, గరుత్మంతుడికి సుపర్ణుడు అని పేరు, ఈ రెక్కలు ఇలా ఒక్కసారి టపటపా కొట్టగానే ఓం నమో నారాయణ అని అష్టాక్షరి మంత్రం వస్తుంది. ఆ మహానుభావుడు మనల్ని వైకుంఠానికి తీసుకెడతాడు. ఇంకా వైకుంఠం అంటే అదో దివ్యమంగళ లోకం, అది అంత గొప్ప స్థానం అది. తప్పక అందులో ఎందుకు చెబుతున్నానంటే, ఇది కంకంటి పాపరాజు గారి గురించి చెబుతూ ఇవన్నీ బాగా వర్ణించాడు ఆయన ఉత్తర రామాయణంలో. అక్కడ ఒక పద్యం ఉంది, రావణాసురుడు ఈ పర్వతాన్ని పైకి పెకలించగానే శివుడు తన కాలి బొటన వెళ్ళితో ఒక్క నొక్క నొక్కగానే వాడి చేతులు పచ్చడైపోయాయి. అప్పుడు వాడు బాధ తట్టుకోలేక అరిచాడు. అరిచి శివుణ్ణి మదం తొలగిపోగానే శరణు కోరాడు కరుణించమని. అప్పటికి అహంకారం పోయిందిగా, ఇంకా చేతులు నలిగిపోయాయి, పచ్చడైపోయాయి, పటపటపట జంతికలు నలిగిపోయినట్టు. కొంతమంది జంతికలు మెత్తగా చేస్తారు, అవి నోట్లో పడగానే కరిగిపోతాయి, అలా కరిగిపోయేవాడు చేతులు. ఆ దెబ్బతో తట్టుకోలేకవాడు దుఃఖం ఏడ్చాడు. ఆ ఏడ్చిన దాన్ని సంస్కృత శ్లోకంలో ఇంత అందంగా నిజంగా చెప్పలేదేమో అనిపిస్తుంది అనమాట నాకు, అందుకు చెబుతున్నాను. పద్మపురాణంలో ఉంటుంది ఈ కథ, సరే రామాయణంలో ఉత్తరకాండలోనూ ఉంటుంది, కానీ ఎందుకో పరమభక్తుడు కంకంటి పాపరాజు గారు అంత బాగా రాశాడనమాట. మునుకుబేరుడు దోచుకొనిన లంకాపురి విభవం బుమరల ఇప్పించినావు. మునుకుబేరుడు దోచుకొనిన లంకాపురి విభవంబు మరల ఇప్పించినావు. తలచుటే తడవుగా దర్శన భాగ్యంబు కరుణించి నీడవై కాచినావు. స్వామీ భవదీయ దర్శనోత్సాహినగుచు దరియా ఈ వేళ ఈ నిషేధములేల వైరమేలయ్య మరచిన నేరములను కరుణగనవయ్య కైలాసగిరి నివాస. స్వామి ఎప్పటికప్పుడు తల్లి కోరిక తీర్చదలచి ఆత్మలింగం అడిగాను, అది ఇచ్చావు. ఆ తర్వాత నీకోసం తపస్సు చేస్తే దర్శనమిచ్చావు, కుబేరుడు దోచుకున్న ఈ లంకానగరాన్ని తిరిగి ఇప్పించావు, ఎప్పుడు అడిగితే అప్పుడు దర్శనమిచ్చావు. ఇవాళ ఎంతో భక్తితో నీ దర్శనానికి వచ్చాను, భక్తితో వచ్చాను అంటున్నాడు వీడు. చూసారా, నిజానికి అహంకారంతో వచ్చాడు, అయినా చేతులు నలిగాయి కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, శరణు శరణని. ఇప్పుడు నేను శరణు శరణంటూ నీ దగ్గరికి భక్తితో వచ్చాను, ఇవాళ ఈ విధి నిషేధం ఏమిటి, నువ్వు తాండవ నృత్యం చేస్తుంటే ఎన్నిసార్లు లోపలికి రాలేదు, నన్ను రానివ్వకుండా చేసి నా చేతులు నలిచేసి నన్ను చంపేస్తావా, కరుణించు బావో అన్నాడు అనమాట. ఒక్కసారిగా తల్లి కోరిక తీర్పదల్లచి వేడగా ఆత్మలింగంబు ప్రేమ నొసంగినావు. మా అమ్మ కోసం ఆత్మలింగం అడిగితే అది ఇచ్చావు, వైద్యనాథేశ్వరుడు అనే పేరు పొందావు. అటువంటిది ఇప్పుడు నన్నెందుకు ఇలా బాధపడుతున్నావు అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. అలా ప్రార్థిస్తే అప్పుడు ఈశ్వరుడు చెప్పానుగా మళ్ళీ అన్నీ మర్చిపోతాడండి. ఇందాక ఏమంది ఆవిడ, అడ్డమైన శిష్యుడికి మంత్రోపదేశాలు చేస్తావు, వాడిని నెత్తి మీద ఎక్కించుకున్నావు అని తిట్టే కోపం వచ్చి చెప్పించాడు. మళ్ళీ అంత అపచారం చేసిన వాడు ఏడవగానే కరిగిపోతాడు. ఈ శివుడు ఇతే ఉన్న ఇబ్బంది ఇదే. ఆగ్రహానుగ్రహ సమర్థుడు మహానుభావుడు, వెంటనే వచ్చి ప్రత్యక్షమైపోయాడు. రావణ ఏమైందిరా అన్నట్ట, అదేమిటి స్వామి, నీ ఎదురుగుండా ఉన్న నన్ను చూచి ఏమైందంటావు అన్నాడు. చేతులెత్తి నమస్కరించలేని దుర్భర స్థితిలో ఉన్నాను, ఈ కరములు మిక్కిలి దుఃఖకరములయ్యాయి పచ్చడై అని అప్పుడు వాడు ఒక స్తోత్రం చేశాడు. అదిగో ఆ స్తోత్రం రావణకృత భయంకర స్తోత్రం, ఈశ్వర స్తుతది, మామూలు స్తోత్రం కాదు. ఒక పక్కన ఇంత బాధపడుతుంటే కవిత్వం రాయగలరా ఎవరైనా, చేతులు నిరిగిపోయి పచ్చడై చచ్చిపోతుంటే శ్లోకాలు రమ్మంటే వస్తాయి శోకం తప్ప. శోకంలో శ్లోకం వచ్చింది వాడికి, మహాపాండిత్యం బండ పాండిత్యం వాడిదనమాట. జటాకటాహ సంభ్రమద్భ్రమన్ నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్జలల్లలాట పట్ పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. అగర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధురతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం తమంతకాంతకం తమంతకచ్చిదం భజే అంటూ వాడు అద్భుతంగా స్తోత్రం చేశాడు. అసలు ఆ స్తోత్రానికి వ్యాఖ్య చేయడానికే ఒక ఏడాది పడుతుంది, అంత గొప్ప స్తోత్రం. ఉదాహరణకు ఒక శ్లోకం కొంచెం అర్థం చెబుతాను మీకు. శివుడికి నెత్తి మీద జటా చూడటం ఉన్నది, జటా అని ఎత్తుకున్నాడు కదా, దాన్ని దేంతో పోల్చాడు, కటాహ. కటాహం అంటే పెద్ద గిన్నె. పూర్వం పెళ్ళిళ్ళల్లో వంటలు చేయడానికి దబరా గిన్నెలని వాడేవారు, ఇప్పటికి కూడా చూశారు కదా, పులిహారకి అన్నం వండడానికి పలావులకి ఇంతంత గిన్నెలు వాడతారు. ఈ పెద్ద గిన్నెని కటాహము అంటారు. జటా కటాహ అంటే నీ జడలు ఓ పెద్ద గిన్ని, ఆయన జడలే గిన్ని. ఈ గిన్నెలో ఏముందిట, ఆకాశ గంగ పడింది, గంగ. ఈ గంగ సంభ్రమముతో తొట్టుపాటుతో అలా గిర్రం తిరుగుతోంది. గంగా నదిని ఈ జడల్లో పడేశాడు, ఈ జడల్లోంచి బయటికి రాకుండా చుట్టూతో చుట్టేశాడు. దాంతో ఈ గిన్నెలో ఇరుక్కుపోయిన గంగ బయటికి రావడానికి తొట్టు పడుతూ గిర్ర 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 సుళ్ళు తిరుగుతూ ఎక్కడన్నా డ్యాముకి డ్యామేజీ ఉందేమో బయటకు వద్దామని చూస్తుందన్నమాట. అంటే శివుడి జటాచోటం ఒక ఆనకట్ట. మన ఆనకట్టలు అంటే అన్ని చోట్ల వీట్లు ఇచ్చి పగిలిపోయి నీళ్లు బయటకు వచ్చేస్తాయి, ఈ ఆనకట్టలోంచి బయటికి రావటం లేదు నీరు. అలా సంభ్రమద్ భ్రమన్ నిలింప నిర్జరి అన్నాడు. అటువంటి గంగని నీ జటాచోటంలో బంధించిన ఈశ్వర, నీ మీద నాకు ఎప్పుడూ సర్వకాలంలో సర్వకాలావస్థలలో రతి ప్రతిక్షణం మమ ప్రేమ ఉండుగాక. రతి అంటే ప్రేమ. నీ మీద ఎప్పుడు నా భక్తి ప్రేమ శ్రద్ధ అలా ఉండుగాక. అసలు ఎటువంటి భావనలు, ఇంకా ఇలాంటి ఎన్నున్నాయో ఇందులో, అవన్నీ చెప్పుకుంటూ పెడితే ఒక అద్భుతమైన కావ్యం. వాడు మహావ్యాకరణ పండితుడు అండి, నవవ్యాకరణ పండితుడట. 9 వ్యాకరణాల్లో పండితుడు. నవ అంటే కొత్త, ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యాకరణాలు, కొత్త గ్రామర్ నేర్చుకుంటాడు, పదాలు అందులో కొత్తవి సృష్టించగలడు వాడు, అంతటి పండితుడు. ఏం లాభం ఎంత చదువుకుంటేనే? వాడు గుర్తుపెట్టుకోండి, గురుద్రోహులకి సుఖం ఉండదు. మీరెన్ని చెప్పండి అంతే. ఒకసారి గురువుగారిని గురువుగారో అని భక్తితో నమ్మిన తర్వాత, ఇవాళ ఆ గురువుగారి మీద ఎవడో ఏదో చెప్పాడని, లేక నీకు అహంకారం వచ్చిందని ఈ గురువుగారిని మారి ఇంకో గురువుగారి దగ్గరికి మా అబ్బాయితో కలిసి వెళ్ళి సంస్కృతం నేర్చుకుంటానన్నంత మాత్రం చేత నువ్వు సంస్కారం పొందలేవు, నీకు సంస్కృతాచారం రాదు. మళ్ళీ వెళ్ళి ఆ గురువుగారి పాదపద్మముల మీద నీ శిరస్సు పెట్టి నమస్కారం చేస్తే తప్ప దీనికి ప్రాయశ్చిత్తం కలగదు, ఆయన శాసిస్తేనే దానికి అవుతుంది, ఇంకొకటి వల్ల అవ్వదు. మీరు ఎవరు తలుచుకోండి, మళ్ళీ వాడికి జ్ఞానం ఇవ్వలేరు. ఉదాహరణకి పురాణాలు చూడండి ఒకసారి, యాజ్ఞవల్క్యుడు బతికి ఏమైంది? యాజ్ఞవల్క్యుడు వైశంపాయనుడి మాట కాదన్నాడు. మీకు దేవీ భాగవతం ఉంటే ఇంటికెళ్ళి చదువుకోండి, అందులో సరస్వతీ కవచం ఉంటుంది. ఆ కవచానికి ముందున్న కథ యాజ్ఞవల్క్యుడి కథ. అందులో యాజ్ఞవల్క్యుడు వైశంపాయనుడు అనే మునిని ఆశ్రయించి ఆయన దగ్గర విద్యలు నేర్చుకున్నాడు. ఆయన మాట కాదనగానే గురువుగారికి మండి నెత్తి మీద కొట్టి నా విద్యలు కక్కెయ్యి అన్నాడు. మొత్తం విద్యలన్నీ బయటికి వాంతి రూపంలో వచ్చాయి. ఆ వాంతిని తన శిష్యుల్ని తిత్తిరీ పక్షుల్ని చేసి తాగేయంటే తాగేశారు వాళ్ళు. ఇప్పుడు వీడు మూర్ఖుడైపోయాడు, జ్ఞానం లేక ఏడుస్తూ మళ్ళీ సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. సూర్యుడిని పట్టుకుంటే, సూర్యుడు నేను నీకు విద్యలు ఇవ్వాలంటే నా వల్ల కాదు, గురుద్రోహ పాపం పోతే కానీ విద్యలు ఇవ్వలేనన్నాడు. అప్పుడు సరస్వతీదేవి కవచాన్ని పఠించాడు. ఆ సరస్వతీ కవచం పఠించాక అప్పుడు సరస్వతి ఏమంది, నువ్వు సరస్వతీ కవచం చదివావు కాబట్టి నిన్ను సిద్ధుణ్ణి చెయ్యాలి, విద్యలు ఇవ్వాలి. ఇవ్వాలంటే ఒక్కసారి మళ్ళీ వైశంపాయనుడి కాళ్ళు పట్టుకుని, అయ్యా నేను చేసింది తప్పండి, సూర్యుడి దగ్గరికి వెళ్ళి విద్యలు నేర్చుకుంటానని ఆయన అనుజ్ఞ తీసుకుని ఆయన ఊ అంటే అప్పుడు నీకు విద్యలు వస్తాయి, లేకపోతే రావు, నీ వల్ల కాదు పొమ్మంది. అప్పుడు మళ్ళీ వైశంపాయనుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయన నాలాగా బోలా శంకరుడు గనక, అయ్యిందేదో అయ్యిందిరా, నిన్ను ఆశీర్వదించాను, మళ్ళీ వెళ్ళి సంస్కృత పాఠశాలలో చేరు, ఆ కొత్త పండితుడి దగ్గర నేర్చుకొని అనుజ్ఞ ఇచ్చాడు. అప్పుడు వీడు సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. సూర్యుడి దగ్గరికి వెళితే సూర్యుడు మళ్ళీ ఉన్నాడు తెలుసిన నీకు? అప్పుడు కూడా సూర్యుడు తొందరపడి వేదాలు ఏం నేర్పల, పాత వేదాలు నేర్పకూడదు, నువ్వు ఎన్ని చేసినా గురుద్రోహం అనే మచ్చ మిగిలిపోయింది. అందువల్ల యజుర్వేదాన్ని మార్చి, ఇంతవరకు ఉన్న యజుర్వేదాన్ని కృష్ణ యజుర్వేదం అంటాను, నీకు కొత్త యజుర్వేదం ఇస్తాను, కొత్త శాఖ సృష్టించి శుక్ర యజుర్వేదం ఇచ్చాడు. అక్కడ కూడా మళ్ళీ చూడండి, అంటే పాత విద్యలు ఇవ్వాల, చివరికి శుక్ర యజుర్వేద అయ్యాడు ఆయన. ఆయన మొండివాడు గనక, ఆనాటి తపస్శాలి గనక, మహానుభావుడు గనక యాజ్ఞవల్క్యుడు అంత గొప్పవాడు అయ్యాడు. ఇవాళ మనం యాజ్ఞవల్క్యులం అవ్వలేము, చాలా కష్టం. అంటే ఎందుకు చెప్తున్నానంటే, గురుద్రోహ పాపం వల్ల సూర్యుడు కూడా సరస్వతి కూడా వాడికి వేదాలు ఇవ్వలేకపోయాయి. మళ్ళీ గురువుగారు అనుజ్ఞ తీసుకుంటేనే, కొత్త గురువుగారు సూర్యుడి దగ్గరికి వెడితేనే ఆయన సంస్కృత పాఠశాలలో చేర్చుకుని, అది కూడా పాత విద్యలు కాకుండా కొత్త శాఖను సృష్టించవలసి వచ్చింది. అంటే వీడి కోసం కరిక్యులం సృష్టించాడు కొత్తగా, మా సత్యనారాయణ మేష్టర్ లాంటి వాడిని పెట్టుకుని కొత్త పాఠ విధానాన్ని, పాఠ్యగ్రంథాన్ని పెట్టవలసి వచ్చింది. ఎంత కష్టమో ఆలోచించండి. అందుకనే అన్నద్రోహం గురుద్రోహం బ్రహ్మద్రోహన్నకారయేత్. నువ్వెప్పుడు అన్నద్రోహం చెయ్యకు, అన్నాన్ని ద్వేషించకు, ఎప్పుడు అన్నం పెట్టిన వాడిని తిట్టకు. అన్నం పెట్టాక వాడిని ఎందుకు తిట్టడం? వాడు పేదవాడు అని ఆనందించి ఎంత ఆనందం పెట్టాడు, నీకు అన్నం పెట్టినవాడు తిడితే మహాపాపం. బ్రహ్మద్వేషం, ఎప్పుడు పోయే కాలం వచ్చిన వాడే బ్రాహ్మణి తిడతాట. అంచేత బ్రహ్మద్రోహం గురుద్రోహం, అసలు గురువుగారికి ద్రోహం పొరపాటును చేయకూడదు. గురుద్రోహం చేయటం అంటే పోయే కాలం వచ్చిన వాడే చేస్తాడు. ద్వేష్టి గతాయుశ్చ గురుం, అంటే ఆయువు నశించిన వాడే గురువుని ద్వేషిస్తాడు అని చెప్పారు ఉపనిషత్తుల్లో చెప్పిన మాట. ద్వేష్టి గతాయుశ్చ గురుం, గురుం ద్వేష్టి, గురువుని ద్వేషించును ఎవడు? గతాయుహు, ఆయువు నశించిన వాడు. ఈ మూడు చెయ్యకూడదు పొమ్మన్నారు. అటువంటిది గురువుని ద్వేషించినప్పటికీ ఈశ్వరుడు గనక మళ్ళీ కరుణించి కాళ్ళు పట్టుకోగానే, అలాగేనాయనా అని జాలిపడిపోయి, ఒరే రావణ, నీ చేతులు నువ్వు చేసిన స్తోత్రానికి మెచ్చుకుని యథాప్రకారంగా ఇచ్చేస్తున్నాను, దాంతోపాటు శీఘ్రంచ తవ హస్తానాం, నీ హస్తాలు తెగిపోవాలి యుద్ధంలోని శపించాను, ప్రస్తుతానికి మళ్ళీ బాగుపడతాయి అన్నాడు. అనగానే అమ్మయ్యా అనుకుని వీడు సంతోషించి శివుడికి చేతులు యథాప్రకారం అవగానే దండం పెట్టాడు. చెప్పాగా అమ్మవారికి అయ్యవారికి ప్రేమే. నాయన నువ్వు బ్రహ్మాండమైన స్తోత్రం చేసావురా, ఈ స్తోత్రం ప్రపంచంలో ప్రసిద్ధికి ఎక్కుతుంది, నువ్వెంత పాపాత్ముడు అయినా స్తోత్రం గొప్పది కదా. అంచేత అందరూ ఈ రావణకృత శివతాండవ స్తోత్రాన్ని మెచ్చుకుని చదువుతారు. నీకు ఇంకేమన్నా వరాలు కావాలంటే కోరుకో అన్నాడు. కోరుకోవచ్చుగా, నెత్తి మీద శనిదేవత పట్టుకుందిలేండి వాడిని. ఆ రోజు శనివారం అమావాస్య అనుకుంటాను, వాడికి కూడా నెత్తికి ఎక్కింది తల. కోపంగా నందీశ్వరుడికి చూసి, పరమేశ్వర నీ అనుగ్రహం ఉంటే ఈ లోకంలో నన్ను ఎవరేం చేయగలరు, నాకు దేవతల వల్ల యక్షుల వల్ల సుర సిద్ధ సాధ్య కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులెవ్వరి వల్ల మరణం లేకుండా వరం కరుణించు గిరిజాపతి. ఇక నరులు వాళ్ళని నోట్లో వేసుకుని శనగపప్పులు నవ్వినట్లుగా, సాయంకాలం పూట ట్యాంకు బండి దగ్గర పల్లీలు నవ్వినట్లుగా నవ్విలేస్తాను గనక నాకు నరులంటే భయం లేదు. ఇక ఈ కోతులు ఏది నందీశ్వరుడికి చూపించి, కోతి మూక నన్నేం చేస్తుంది, కోతి ముఖంగాళ్ళు కాబట్టి కోతుల్ని నరుల్ని నేను పట్టించుకోను. నరవా నరులు తప్ప తక్కిన వాళ్ళ చేతుల్లో చావు లేకుండా వరమివ్వనగానే తథాస్తు, నీ బతుకు అలాగే అవుగాక అన్నాడు ఆయన. నీకు నరవానరుల వల్లే వచ్చుగాక చావు అని ఈశ్వరుడు అదృశ్యమైపోయాడు. అంటే ద్రోహం, గురుద్రోహం ద్రోహమే, దానివల్ల ఈ కర్మయోగం. చేసిన స్తోత్రానికి పుణ్యం. ఎప్పటికప్పుడు పురాణాల ద్వారా మనం నేర్చుకోవాల్సినది, వాడు ఇంత స్తోత్రం చేసి వరాలు పొంది కూడా తాను ఎవరి వల్ల వరములు పొందాడో అటువంటి గురువు గారికి చేసిన ఆ ద్రోహం పోవటం లేదు. ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసినా పోదు. ప్రాయశ్చిత్తానికి లొంగనిది ఏదన్నా ఉందా అంటే గురుద్రోహం. అందుకని శివపురాణంలో ఇందాక మీ చేత 70వ శ్లోకం చెప్పించాను. ఏమో ఎప్పుడు మనం తెలియక ఏ గురువు గారిని తిట్టామో తెలియదు కదా. ఆ ద్రోహం ప్రస్తుతానికి అది నా ద్వారా విన్నారు కనుక పోతుంది. మీ అంతటి మీరు చదువుకుంటే పోదు, గురువుగారు చెప్పిస్తేనే పోతుంది. అది మళ్ళీ బయటికి వెళ్ళాక కొత్తగా గురుద్రోహం మాత్రం మీరు చేయకూడదు. దానికి ప్రాయశ్చిత్తం కొంచెం కష్టం. ఒకవేళ మళ్ళీ తిట్టాక ప్రాయశ్చిత్తం చేయాలంటే ఒక గుడి కట్టించాలి. ఆ గుడి కట్టించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గరికి రండి, తిట్టడానికి అవకాశం ఇస్తాను గురువుగారిని. సరే, మొత్తం మీద ఏమైతేనే శివాజ్ఞతో వాడు ఆ విధంగా వరములు పొంది తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఇప్పటికీ ఆ రావణుడు చేసినటువంటి స్తోత్రమును అందుకుంటూ వైద్యనాథేశ్వర లింగం జగత్ప్రసిద్ధికి ఎక్కింది. ఇత్యేతచ్చ సమాఖ్యాతం వైద్యనాథేశ్వరస్య చ మాహాత్మ్యం శృణ్వతాం పాపం ఋణాం భవతి భస్మసాత్. ఇది వైద్యనాథేశ్వర లింగ మహామహిమ. ఇది శ్రద్ధతో వింటే, చెప్పిన నోటితో చెప్పిన లేకపోతే చెవులతో విన్న గురుద్రోహాది పాపాలన్నీ భస్మైపోతాయి. తెలుసో తెలియకో చేసిన సకల పాపాలు భస్మసాత్ భవతి అన్నాడు, భస్మమైపోతాయి. ఇక్కడితో వైద్యనాథలింగం కూడా పూర్తయింది.